వెంటనే మనస్సులో ఉన్న అహంకారం విడిచిపెట్టి, ప్రభు నీవెవరో తెలియదు, నన్ను అనుగ్రహించు అన్నట్ట. అప్పటికి ఇంకా కృష్ణుడు పరమాత్మని పూర్తిగా తెలియకపోయినా ఎవరో గొప్పవాడై ఉంటాడనిపించింది, హరి అనిపించింది, మళ్ళీ ఎవరో గొప్పవాడు అనిపిస్తోంది. ఈ భ్రమలలో ఉండి రక్షించు రక్షించు అనుకున్నట్ట. రక్షించమని పలుకడానికి నోట్లోంచి మాట కూడా రావడం లేదు. ఈలోపు ఒడ్డు మీద ఉన్నవాడు అంత హుషారుగా ఆనందంగా ఉన్నారు, అమ్మయ్య ఇంతసేపు కృష్ణుడు అనేది నాటకమే అనమాట, బలరాముడు చెప్పింది నిజం అనుకున్నారు. వాళ్ళంతా ఒడ్డు మీద డ్యాన్స్ చేయడం మొదలెట్టారు. కృష్ణుడేమో ఎక్కడ నృత్యం చేస్తుంటే వాళ్ళు కూడా ఓహో హరిలో రంగ హరి అని వీళ్ళు నృత్యం చేస్తున్నారు. ఈ కాళీయుడి భార్యలు ఉన్నారట 101 మంది. వాళ్ళంతా నీటిలోంచి పరుగు పరుగును ఒడ్డుకొచ్చారు. భర్త ఎంత దుర్మార్గుడైనా భార్య అతని క్షేమమే కోరుతుంది. ఇది ఈ భారతదేశం యొక్క లక్షణం. వాడి వల్ల దమ్మిడి లాభం లేకపోయినా, వాడు దుర్మార్గుడైనా, తనని ప్రేమగా చూడకపోయినా, వాడు ఉత్తమ గతులకు వెళ్ళాలి, వాడు బాగుండాలి అని కోరుకునే ఉత్తమ స్త్రీలతో నిండిన ఈ భూమండలంలో పుట్టాం మనం. ఇది మనకి గర్వకారణం. ఈ 101 మంది భార్యలు స్త్రీ రూపాలు ధరించి పరుగు పరుగును కృష్ణుడి దగ్గరికి వచ్చేశారు. ప్రభు కృష్ణ వాసుదేవ రక్షించు రక్షించు రక్షించు, నారాయణ పరంధామ నీవు మహాత్ముడవని మాకు తెలుసు, నారదుని ద్వారా మేము ఒకప్పుడు ఇక్కడికి కృష్ణుడు వస్తాడు, ఆయన వాసుదేవుడు అని విన్నాం. అప్పుడు నారదుడు చెప్పిన మాటలు మా ఆయన విన్నాడు, కానీ చెవులు పెట్టలేదు. కోపం తప్ప మా ఆయన దగ్గర ఏమీ లేదు. మాది పాపజాతి. పాపజాతి అంటే మీకు అర్థమైందిగా, పావుని పాప అని పిలుస్తారు. పాపరేడు అంటే పావులకు రాదు అన్నమాట. అందుకే మా జాతే పాపజాతి కాబట్టి మేము ఎప్పుడూ కోపంతో ఉంటాం. మల్ల కళ్ళు మా ప్రచారములు, మా ప్రవర్తన వంకరగా ఉంటుంది. అంటే అర్థం ఏంటో తెలిసిందిగా, పాము వంకర టింకరగా నడుస్తుందని అర్థం. అసలు చెప్పడమే వాళ్ళు అలా చెప్పారు, మా నడకే వంకర టింకర నడక. ఇక మా కోరల్లో విషం, మాకు 2 నాలుకలు. ఇప్పుడున్న మాట రెండోసారి ఉండదు, 2 నాలుకలు. కోపం ఎక్కువ, మూర్ఖత్వం ఎక్కువ. మమ్మల్ని అలా సృష్టించావు, అలా సృష్టించావు కాబట్టి ఆ తప్పు నీదనం, మా తప్పు మాదే. మాకు ఈ ప్రచారం ఇచ్చిన నీవు, ఈ వంకర ప్రవర్తన ఇచ్చిన నీవు మమ్మల్ని సరిగ్గా ఉండమని ఆదేశించావు. గాలి తిని కూడా బతకవచ్చని మాకు శక్తినిచ్చావు, కానీ మేము గాలితో పాటుగా గారెలు తినడం మానేసి ఇలా జీవులను తినడం మొదలుపెట్టాం. ఇది మా దోషమే, మమ్మల్ని శిక్షించాలి. శిక్షించిన తర్వాత రక్షించే బాధ్యత కూడా నీదే. అయినా మా ఆయన చాలా అదృష్టవంతుడు అన్నారు ఉండేవాళ్ళు. ఎందుకట, చావు దెబ్బలు తిన్నా పర్వాలేదు, కానీ నీ పాద చిహ్నములు ఆయన నెత్తి మీద పడ్డాయి. ఎట్టి తపంబు చేసెన్నొక ఈ పని, పూర్వభవంబునందు మున్నెట్టి మహానుభావులకు ఎన్నడు చేరువ కాని నీవు నేడిట్టి విధంబునన్ కదిసి ఈతని శీర్షములెక్కి నటింతువు. మహాత్మా, మా ఆయన పూర్వజన్మలో ఏ తపస్సు చేశాడో, ఎటువంటి దానములు చేశాడో, పూర్వజన్మలో పుణ్యము చెయ్యకపోతే, దానము చెయ్యకపోతే, తపస్సు చెయ్యకపోతే నీ దర్శనం అవ్వదు ఎవరికి. ఒకవేళ దర్శనమైనా నీ పాదస్పర్శ అసలు అవ్వదు. ఇవాళ నువ్వు నీ అంతట నీవు వచ్చి ఇతని పడగల మీద నీ కాళ్ళు పెట్టి అతని తలలపై నృత్యం చేస్తున్నావు. నీ పాదధూళి వాడి పడగల మీద పడింది, నీ పాదస్పర్శకు వాడు నోచుకున్నాడు, వాడి పాపాలన్నీ పోయాయి. ఇప్పుడు ఇతడు పరమ పుణ్యాత్మడు. హరిస్పర్శ తగిలిన తర్వాత ఇంకో ఎవడిలో అయినా పాపం ఉంటుందా? ఉండదు కదా. అందువల్ల ఆయన రక్షించు. నీయాన నెవ్వారిని నిగ్రహం పండాయుగ్ర పాపాకృతి నందకుండున్ నీయాజ్ఞలో నుండి నేటి నుండి మా యేసు ప్రాణంబులు మాకు నీవే అని ఇంద్రవజ్ర అనే ఒక మంచి అద్భుతమైన ఛందస్సులో చెప్పారు. ఈరోజు నుంచి నీ మీద ఒట్టు పెట్టుకుంటున్నాం, నీవు చెప్పినట్టు నడుచుకుంటాడు మా ఆయన. ఇంకా ఎవరిని చంపడు, కోపగించడు, బుస్సు కస్సు అంటూ విషం కక్కడు, భయంకరమైన ఈ పాపాకారాన్ని పొందడు, క్రోధాకారం విడిచిపెడతాడు. నీవు చెప్పినట్టుగా మేము నడుచుకుంటాం, మా భర్త ప్రాణాలు మాకు ప్రసాదించు, మా యేసు ప్రాణంబులు మాకు నీవే అన్నారు. అంటే రెండు అర్థాలు, మా భర్త ప్రాణాలు మాకు ఈవే అంటే ఇవ్వవా అని ఒక అర్థం, మాకు నీవే అంటే నువ్వే మా భర్తకి ప్రాణం, అసలు నువ్వు లేకపోతే ఎవడిలో ప్రాణం ఉండదు అని ఒకరితో, నీవే ప్రాణస్వరూపుడి ప్రభువు రక్షించు అనగా శ్రీకృష్ణుడు వారి కేసి చూసేదో అనేలోపే కొంచెం కొంచెం పడగలు సవరించుకుని కృష్ణుడు ఇప్పుడు తన్నడం మానేళ్ళండి, నృత్యం ఆపాడు, అందుకని కొంచెం ఓపిక వచ్చింది. ఓపిక తెచ్చుకున్న కాళీయుడు, కృష్ణ నీకు చేతులు జోడించి నమస్కరించడానికి చేతులు లేవు, ఇప్పుడు పడగలు మాత్రం ఉన్నాయి, తోక ఉంది, ఆ పడగలు నీ దెబ్బకి బుడగలు అయిపోయాయి, నీటి బుడగలు పగిలినట్టు పగిలాయి, నాగోటి పాపాత్మలకి ఏమాత్రం శిక్ష ఉండాలి, మేము దుర్మార్గులం, విషజాతి వాళ్ళం, ఆ విషం మమ్మల్ని మేము రక్షించుకోవడానికి ఇచ్చావు తప్ప లోకాన్ని శిక్షించడానికి భక్షించడానికి కాదు. మహాత్మా ఎన్నో ఏళ్ళుగా ఈ మడుగులో నివాసం ఏర్పాటు చేసుకుని ఎంతోమందిని చంపిన పాపాత్ముడిని నేను, అటువంటి నాకు ప్రాణభయం అంటే ఏమిటో ఇప్పుడు తెలిసింది. చంపిన ప్రాణం ప్రసాదించిన నీదే బాధ్యత, నేను నీ పాదాలను ఆశ్రయించుకున్నాను. నేను నిజంగా నా భార్యలు చెప్పినట్టుగా పూర్వజన్మలో ఏదో ఒక మహాపుణ్యం చేసి ఉంటాను, ఏ మహానుభావుడు భాగవతం కాశీలో చెబుతూ ఉంటే వినుంటాను సప్తాధ్యక్షతో చెబుతున్నప్పుడు, లేకపోతే నీ పాదస్పర్శ నాకు లభించదు. కోటాను కోట్ల సంవత్సరములు తపస్సు చేసిన యోగులు చూడలేరట నిన్ను. యోగులు వేల సంవత్సరాలు కోట్ల సంవత్సరాలు తపస్సు చేసి కూడా నీ పాదధూళి చూడలేరు. సనక సనందనాదులు నీ పాద రజస్సు కోరుకుంటారు, నీ పాదధూళి కోరుకుంటారు. ఆ పాదధూళి నేను కోరకుండానే నా శిరస్సు మీద నీవు వేశావు, పిలవకుండానే నీ దర్శనమిచ్చావు, నీ పాదధూళి తల మీద పడింది, ఇక నేను పవిత్రునైపోయాను అని ఇక మాట్లాడలేక ఓపిక లేక తలవాల్చేశాడు. అప్పుడు కృష్ణుడు, కాళీయా నీ జీవిత చరిత్ర నాకు తెలుసు, గరుత్మంతునితో నీకు విరోధం వచ్చింది, అతనితో యుద్ధం తెచ్చుకుని అతన్ని జయించలేక ప్రాణభీతితో పాములు నివసించే పాతాళ లోకంలో ఉండే రమణకద్వీపం విడిచిపెట్టి ఇక్కడికి వచ్చావు. రమణకద్వీపం పాములకు నివాస స్థానం. ఆ రమణకద్వీపం విడిచి ఈ మడుగులో అడుగు పెట్టి తలదాచుకుంటున్నావని నాకు తెలుసు. ఇప్పుడు నేను నీ తలల మీద నృత్యం చేశాను, నా కృష్ణ పాదాల గుర్తులు శాశ్వతంగా ఉండిపోతాయి నీ జాతి వాళ్ళకి, దానివల్ల గరుత్మంతుడు మిమ్మల్ని చంపడు, ఒక్క గరుడ భయం మీకు లేకుండా చేస్తాను, మళ్ళీ అన్ని పక్షులు అనలేదు, కేవలం ఒక్క గరుత్మంతుడే డైరెక్ట్గా వచ్చి నిన్ను చంపడు, నిన్ను నీ కుటుంబాన్ని, నువ్వు ఇక్కడి నుంచి బయలుదేరి తిరిగి మీ సర్పద్వీపమైన రమణక ద్వీపానికి వెళ్ళిపో. మనకి సప్తద్వీపాలు ఉన్నాయి, అందులో ప్లక్షద్వీపం, జంబూద్వీపం, క్రౌంచద్వీపం, కుశద్వీపం, రమణకద్వీపం, ఇలా ద్వీపాలు ఉన్నాయి. ఆ ద్వీపాల్లో రమణకద్వీపంలో కేవలం సర్పాలే ఉంటాయి. ఇప్పటికి కూడా ఓ ద్వీపం ఉంది, ఆ ద్వీపాన్ని రమణకద్వీపం అంటారని చాలామంది తెలియదు, కానీ అక్కడికి అడుగు పెట్టిన వాళ్ళు లేట, అన్ని పావులేట అక్కడ, కావాలంటే ఒకసారి గూగుల్లో కొట్టండి, ఏ ద్వీపంలో అన్ని పావులే ఉంటాయి, అక్కడికి ఇంతవరకు మానవమాత్రుడు ఎందుకు అడుగు పెట్టలేకపోతున్నాడు అనేది మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే దొరుకుతుంది అన్నమాట. వెళ్ళాడే తెచ్చాడే, అన్ని కోట్ల పావులు ఉంటాయి, లుకలుకలు అడుగుతూ తిరుగుతూ ఉంటాయి. మాట వరస కూడా అక్కడికి ఎవరు వెళ్ళలేరు, వెళ్ళరు, వెళ్లకుండా కూడా దేశాలు చాలా చోట్ల కొన్ని నియమాలు పెట్టాయి, దానికి రమణక ద్వీపం అని పేరు, అక్కడ సర్పాలే ఉంటాయి. ఒకవేళ మీరు వెళ్ళాలనుకుంటే గరుత్మంతుడి సాయం తీసుకోవాలి, ఆయన ఒక్కడే అక్కడికి వెళ్ళగలడు, ఆయన చూస్తే వాళ్ళు వణిగిపోతారట, ఎందుకంటే గరుత్మంతుడికి నూడిల్స్ అంటే చాలా ఇష్టం, సేమ్యాలను పట్టుకున్నట్టుగా పావుని అని లాగేస్తాడు ఆయన, ఇంకా తక్కిన వాళ్ళు ఎవరు లేరు. పెద్ద పెద్ద గ్రద్దలు కూడా చచ్చిపోతాయటండి ఆ పావుల దెబ్బలకి, గ్రద్దల్ని సాధారణంగా చంపలేవు, ఆ గద్దలను కూడా చంపగలిగే శక్తున్న పావులు ఉన్నాయట. ఆ రమణక ద్వీపం నుంచి ఇక్కడికి అడుగు పెట్టావు నువ్వు గరుడు భీతితో, ఇక ఇక్కడ నీవు ఉండవలసిన అవసరం లేదు, నీ పడగల మీద నా పాద చిహ్నాలు కృష్ణ పాదాలు ఉంటాయి, కాబట్టి నువ్వు నీ కుటుంబంతో అక్కడికి వెళ్ళిపో. కారణం ఏమిటంటే ఈ మడుగులో ఉన్న నీరు నీ వల్ల విషపూరితం అయిపోయింది, ఇక్కడికి వచ్చే ఆవులు ప్రజలు ఇవన్నీ కూడా ఆ నీళ్లు తాగి చచ్చిపోతున్నారు, ఇక్కడున్న మానవుల్ని నేను రక్షించాలి, అందుకే నేను ఇక్కడ ఉండవద్దంటున్నాను, వెళ్ళిపోనగానే కృష్ణ నీవు చెప్పినట్టే నడుచుకుంటాం అని పలికి తన భార్యల్ని పిల్లల్ని మనవల్ని మనవరాళ్ళని కొడుకుల్ని కోడళ్ళని అల్లుళ్ళని కూతుళ్ళని ఇలా అందరినీ ఒకళ్ళని అందరినీ వెంట పెట్టుకుని పరివారాన్ని వెంట పెట్టుకుని హుట్టా హుట్టినే కృష్ణుడికి నమస్కరించి కాళీయుడు వెళ్ళిపోయాడు. ఈ మడుగులో జరుగుతున్నది ఏమి బయట వాళ్ళకి అర్థం కాల, ఎందుకంటే ఈయన సర్ప భాషలో మాట్లాడుతున్నాడు. వీళ్ళకి ఇంకా ఈ సర్పాల యొక్క లాంగ్వేజ్ రాదు. సంస్కృతం అంటే వచ్చు, వ్రజభాష వచ్చు. పాములు ఏవో అంటున్నాయి, ఈయన ఏదో సమాధానం చెబుతున్నాడు. ఏమిటేమిటో అళ్ళలో వాళ్ళు కొనుక్కుంటున్నారు అనుకుంటున్నారు. చింగ్ 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 అన్నట్టుగా ఉంది ఆ భాష. అందుకని బుస్ 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 కిస్ 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 అంటే ఏం అర్థం అవుతుంది? అందువల్ల అన్నిటికీ వాటి భాషలు ఉన్నాయి, కానీ ఆ భాషలు మనకి తెలియాలి. అవి తెలియాలంటే కొంచెం సాధన చెయ్యాలి, యోగాభ్యాసం చెయ్యాలి. ఏ బదరికావనంలోనూ మహాతపస్సు చేస్తే పాములు, సింహాలు, పులులు, కోతులు, పక్షులు అవి ఏమనుకుంటున్నాయో తెలుస్తాయట. అలాంటి ఒక యోగిని నేను చూశాను కాబట్టి చెప్తున్నాను. ఒక యోగి ఉన్నాడు హిమాలయాల్లో, ఆయన పక్షులు మాట్లాడుకుంటే అర్థం చేసుకోగలడు, పాముల యొక్క బుసబుసలు అర్థం చేసుకోగలడు. వాటి లాంగ్వేజ్ని తెలుసుకోవాలి మనం. తెలుసుకుంటే అప్పుడు మన అపాయాల నుంచి బయటకు వస్తాం. హిమాలయాల్లో కొన్ని మూలికలు ఉన్నాయి, ఆ మూలికల్ని మనం పసిగట్టి తినగలిగితే, అంటే కొన్ని రకాల ఆకులు నవిలితే, వేళ్ళు నవిలితే, ప్రపంచంలో ఎక్కడ ఏ ప్రాణి ఏ విధంగా మాట్లాడుకుంటుందో తెలుస్తుంది. దీని గురించి భవిష్య పురాణంలో అద్భుతంగా రాశారు. కానీ ఆ మూలికలు ఇప్పుడు మనకి దొరకడం లేదు. శోధించాలి. శోధించాలంటే యోగుల యొక్క అనుగ్రహం కావాలి. ఈ పాములన్నీ వెళ్ళిపోగానే కృష్ణుడు ఒడ్డుకొచ్చాడు. ఇంతలో ఇంతవరకు కథ విన్న పరీక్షిత్ గారికి మళ్ళీ అనుమానం వచ్చింది. సుఖయోగి ఎంద్ర, పాములకి నివాస స్థానమైన రమణకద్వీపాన్ని విడిచి కాళీయుడు తన భార్యలతో ఇక్కడికి ఎందుకు వచ్చాడు? అసలు గరుత్మంతునితో అతనికి ఎందుకు యుద్ధం వచ్చింది? రష్యా యుక్రెయిన్ యుద్ధానికి మూల కారణం ఏమిటో తెలుస్తోంది, కానీ ఈ పాములకి గరుత్మంతునికి మధ్యలో ఉన్న తగాదం ఏమిటో తెలియటం లేదు చెప్పనగానే, అప్పుడు ఆయన మళ్ళీ ఇలా చెప్పడం మొదలుపెట్టాడు. పూర్వం గరుత్మంతుడి తల్లి వినతని కద్రువ, కద్రువ పిల్లలైన సర్పాలు చాలా హింసించారు. పరీక్షిత్ నీకు ఆ విషయం తెలుసు. అప్పటి నుంచి గరుత్మంతుడికి సర్పాల మీద ద్వేషం కలిగింది. విష్ణువుని, ఇంద్రుణ్ణి ఇద్దరినీ కూడా నాకు సర్పములు ఆహారంగా ప్రసాదించమని కోరాడు. వారిద్దరూ అదే వరం ఇచ్చారు. ఇక అక్కడి నుంచి గరుత్మంతుడు పగబట్టి కనిపించిన పాములల్లా తినడం మొదలెట్టాడు. ఏదో వాసుకి, కర్కోటకుడు, ఆదిశేషుడు వంటి ఒక 5-6 తప్ప మిగతా పాములన్నీ అతనికి బలైపోవడం మొదలయ్యాయి. ఇది తెలిసింది వాసుకి. ఇలా జరిగితే ఇక కొంతకాలమునకు సర్పములు ఉండవు, మొత్తం సర్పజాతి మీద పగబట్టాడు గరుత్మంతుడు, మొత్తం తినేస్తున్నాడు అని భావించి సర్పజాతిని రక్షించడం కోసం గరుత్మంతుని దగ్గరికి వెళ్ళి వినయంగా నమస్కరించి, మహాత్మా నువ్వు ఉత్తముడివి, మమ్మల్ని ఎంతో ప్రేమగా చూస్తావు, నన్ను ఆదిశేషుణ్ణి. నేను శివుడి మెడలో ఉంటాను, ఆదిశేషుడు మనందరికీ ప్రభు అయిన విష్ణువునకు పానుపుగా ఉన్నాడు. తక్కిన పావుల మీద నీకు కోపం ఎక్కువగా ఉందని నాకు తెలుసు. కనిపించిన పావుల్ని విచ్చలవిడిగా చంపుతున్నావు. ఇలా జరగడం ధర్మం కాదు. సర్పములు నీకు అపచారం చేశాయి, కాబట్టి వాటిని శిక్షించాలి. కానీ ఏ జాతి మీదైనా సంపూర్ణమైన ద్వేషంతో వాటిని నాశనం చేయడం లోకశ్రేయస్సు దృష్ట్యా మంచిది కాదు, అసలు అది ధర్మము కాదు. నీ పగ చల్లారాలి. విష్ణువు, ఇంద్రుడు సర్పములను నీకు ఆహారంగా ఇచ్చిన వరం చల్లాలి. మా జాతి బతకాలి. దానికి ఒక మార్గం నేను ఏర్పాటు చేస్తున్నాను. ఒక వడంబడిక మనం చేసుకుందాం. ఆ వడంబడిక నీకు మాకు మంచిది అనగా గరుత్మంతుడు ఏమిటి అన్నాడు. ఎందుకంటే వాసుకి అంటే ఆయనకి చాలా గౌరవం. అందుకని ఏమిటి మహాత్మా అంటే, అప్పుడు ఆయన చెప్పాట, అమావాస్య నాడు ఒక పాముని, కొంత ఆహారాన్ని, పాలు, చలివిడి, చిమ్మిరి మొదలైన వాటిని మేము నీకు ఓ చోటకి పంపుతాం. అది కూడా సాధారణంగా మందర పర్వతం దగ్గరికి పంపుతాం. ఆ మందర పర్వతం దగ్గర బండ దగ్గరికి ప్రతి మాసము ఒక పాము వస్తుంది, కొంత ఆహారం తెస్తుంది. ఆహారం తిని ఆ పాముని చంపి నీ పగ చల్లార్చుకో, నీ ఆకలి తీరినట్టు ఉంటుంది. విచ్చలవిడిగా కనిపించిన పాములు చంపవద్దు అనగా సరే అని ఒప్పుకున్నట్ట. అప్పుడు వాసుకి ఏం చేశాడు, ఈ పాములందరి పేర్లు రాసిన చీటి ఓ పిల్లాడి ద్వారా తీయించేవాడు. నెలకోసారి ఆ చీటీలో ఎవరి పేరు వస్తే వాడు గరుత్మంతుడికి ఆహారంగా వెళ్ళాలి. కర్కోటకుడి పేరు వచ్చిందనుకోండి, కర్కోటకుడు వెళ్ళవలసిందే. అరుకాషుడి పేరు వస్తే అరుకాషుడు వెళ్ళవలసిందే. ఎవడి పేరు వస్తే వాడు వెళ్ళాలన్నమాట. ఈ విషయం కాళీయునికి తెలిసింది. అప్పుడే వాడు నవయవనంలోకి అడుగు పెట్టాడులేండి. అందుకని గరుత్మంతుడు అంటే ఒకటి తెలియదు వాడికి. ఇంకా వాడు అన్నాడు, ఒక పక్షికి మన వాళ్ళు నెల నెల ఆహారం అవ్వడమా? మనం కాటేస్తే చాలు, బుస్సుమని కాటేస్తే ఏ పక్షి అయినా సరే దెబ్బకి కింద పడి రెక్కలు ఊడి చస్తుంది. పక్షుల్ని మనం ఆహారంగా తింటాం, గుడ్లు తినేస్తాం మనం. అటువంటిది ఓ పక్షిగాడికి మనం ఆహారంగా వెళ్ళడం ఏమిటి? నిజంగా గరుత్మంతుడు నా ఎదురుగా పడ్డాడా, వాడి ఈకలు పీకేస్తాను, తోకతో ఒక దెబ్బ కొడతాను, నా నోరు అమాంతంగా తెరిచి వాడిని ముక్కలు ముక్కలు కింద చేసి మింగి పారవేస్తాను, మాంసం పీకేస్తాను అంటూ నోటికొచ్చినట్టు మాట్లాడాడు. గరుత్మంతుడి మీద ఇలా దుర్భాషలాడుతున్న విషయం ఈ పాముల్లో కూడా ఉన్నారండి కొంతమంది. వీడంటే పడని వాళ్ళు, మన వాళ్ళు ఎక్కడో బయట నుంచి పెట్టుకోకర్లా, మనలోనే ఉంటాడు ఎవడోహడు, బయటకు లూఫోల్స్ ఇచ్చేవాడు. ఈ పాముల్లో ఒకడు వెళ్ళి మెల్లిగా, గరుడా గరుడా, మా వాడు ఒకడు కాళీయుడు తెగ తిడుతున్నాడు నిన్ను, వాడి సంగతి చూసుకో అని చెప్పారట. ఈ విషయం గరుత్మంతునికి తెలిసింది మొత్తం మీద. వీని భోగములు చీల్చి, వీడి శరీరాన్ని చీల్చేస్తాను నా గోళ్లతో, పడగలు పీకేస్తాను, వీడి సంగతి ఏమిటో చూస్తాను అని ఒకరోజు ఏం చేశాడు గరుత్మంతుడు, శపథం చేశాడు. కానీ ఈలోపు వెళ్ళి వాసుకి చేసుకున్న వడంబడికి గుర్తుకొచ్చింది. వాగితే వాగాళ్ళే వాసుకి ఇచ్చిన వాట తప్పకూడదని మళ్ళీ ఊరుకున్నాడు. ఇట్లుండగా ఒకనాడు కాళీయుడు వంతి వచ్చిందండోయ్, కాళీయుడి పేరు చీటీలో వచ్చిందిట. ఇంకేముంది నీ చీటీ తిరిగిపోయిందన్నారు పక్కవాడు. నా చీటీ తిరగలేదు, వాడి చీటీ చింపేస్తానన్నాడు వీడు. నేను గరుత్మంతుడికి ఆహారంగా వెళ్ళను, రమ్మనండి ఆ గరుత్మంతుడిని, ఈ దెబ్బతో వాడో నేనో తేలిపోతాం అంటూ వీడు డప్పాలు కొట్టాడు. ఇప్పుడు అసలు విషయం తెలిసిన గరుత్మంతునికి సమయం వచ్చిందనిపించి వెంటనే బయలుదేరేట. అక్షీణ కనక సన్నిభ పక్ష యుగోద్భూత ఘోర పవమాన మహా విక్షేప కంపిత అనేక క్షోణి ధరేంద్రుడగుచు గరుడు వచ్చాం. గరుత్మంతుడు వస్తుంటే ఇంత పెద్ద వజ్రం రావాలన్నమాట, ఇంత అందమైన వజ్రం రావాలి, ఇంత అద్భుతమైన వజ్రం రావాలి. గరుత్మంతుని రెక్కలు బంగారపు రంగులో ఉంటాయి, పూర్తిగా బంగారమేది. అందుకే గరుత్మంతుడికి సుపర్ణుడు అని పేరు. ఇంకో అర్థం కూడా సుపర్ణుడు అంటే, గరుత్మంతుడు ఒక్కసారి తన రెక్కలు ఇలా పైకి కిందకి అల్లారిస్తే టపటప రెక్కలు కొట్టుకుంటే అప్పుడు ఆ రెక్కల నుంచి టపటప శబ్దం రాదు. పక్షులు చూశారుగా మీరు, పక్షులు ఇలా రెక్కలు పైకి కిందకి కొడితే టప్ టప్పని శబ్దం అవుతుంది, పౌరాలు ఎగిరినా ఇంకోటి ఎగిరినా. కానీ గరుత్మంతుడు రెక్కలు అల్లారిస్తే అందులో నుంచి ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ అనే అష్టాక్షరీ మంత్రధ్వని మధురముగా వస్తుంది, అవ్యక్త మధురంగా వస్తుంది. అది గొప్ప మధురధ్వని. అందుకని ఆయన సుపర్ణ అన్నారు. ఆ మహాత్ముడు తన బంగారపు రెక్కల కాంతితో ప్రపంచమంతా నింపివేస్తూ రెండు రెక్కలతో వేగంగా ఎగురుతూ ఉంటే ఆ రెక్కల నుంచి వచ్చిన గాలికి మొత్తం భూమండలంలో ఉన్న కొండలు చెట్లు గజ గజ వదిలిపోతూ ఉంటే, కదలిపోతూ ఉంటే, ఎగిరిపోతూ ఉంటే వచ్చాట. దాన్ని బట్టి ఆయన రెక్కల గాలి ఎటువంటిదో ఆలోచించాడు. ఆయన ఎగురుతూ ఉంటే ఆ ఎగిరినప్పుడు పుట్టిన గాలికి చెట్లు ఉడి కింద పడిపోయాయి. పెద్ద పెద్ద చెట్లు, మద్ది చెట్లు, తాడి చెట్లు, రావి చెట్లు సమూలంగా కింద కుప్పకూలిపోయాయి. కొండలు కదిలిపోయేవి, మొత్తం భూమంతా కూడా వదిలిపోయిందిట, కదిలిపోయిందిట. ప్రపంచ ప్రళయం వచ్చినట్టు అయిపోయింది, భూకంపం వచ్చినట్టు అయిపోయింది. అందుకే గరుత్మంతుడు ఎగురుతూ ఉంటే వణికిపోతారు చాలామంది. సముద్రం కింద నుంచి పైకి అలా లేచిపోయిందన్నారు. అలా ఎగురుతూ గరుత్మంతుడు అక్కడికి వచ్చాడు. వచ్చిన వాడు సర్పవైరి, ఆ మాత్రం గ్రహించక కాళీయుడు బుస్సుని పడగలెత్తి కాటేసేట. గరుత్మంతుడిని కాటేస్తే ఏకవోళ్ళెదటండోయ్, అంత విష సర్పం అయినటువంటి కాళీయుడు, 105 పడగలు కలిగినవాడు, ఒక్కొక్క పడగలో భయంకరమైన కాలకోట విషం నింపుకున్నవాడు వాడు. వాడు కాటేస్తే గరుత్మంతుడి రెక్కల్లో ఎడమ వేపున్న రెక్కలోంచి ఇంత ఏక కూడా రాలేదు బయటకన్నారు. వాడికి మతిపోయింది కాళీయుడికి. నేను ఇలా కాటేస్తే ఇంకొక పక్షి అయితే పచ్చడైపోయేది, బూడిదైపోయేది, అంత విషం నాది. ఇదేంటి గరుత్మంతుడు అసలు చెక్కు చదవడం లేదు అనుకున్నట్ట. సరికదా గరుత్మంతుడికి కోపం వచ్చింది, ఈ దుర్మార్గుడు నన్ను కాటేస్తాడా అని తన బంగారపు రెక్క ఎడమ రెక్క ఎత్తాడు. ఆ ఎడమ రెక్క చివర ఉన్న ఏక పీకతో, మొత్తం రెక్కతో పట్ల చివర ఉన్న ఏకతో వాడి నెత్తి మీద పడగ మీద అలా కొట్టుకో దెబ్బ కొట్టాట. గట్టిగా కాదు, అలా మెల్లగా కొట్టాట, మృదువుగా. మృదువుగా కొట్టిన వెంటనే అది మృదువుగా లేదు, దూదువుగా లేదు, ధామ్మన శబ్దం అయింది. ఏం జరిగింది అన్నాడు. పాపం కాళీయుడు, వాడికి ఏం జరిగిందో తెలియలేదు. మొత్తం పడగలు పచ్చడైపోయాయి, కళ్ళు బయర్లు గమ్మాయి, చెవులు దద్దరిల్లిపోయాయి, శరీరం అంతా తుక్కు తుక్కు అయిపోయింది. కింద పడిపోయాడు. పడిపోయి ఎక్కడున్నాను నేను, ఇప్పుడు ఏం జరిగింది అనగా పక్కనున్న పాములు ఇవి చూస్తున్నవి అన్నాయి. గరుత్మంతుడు రెక్కతో సుతారంగా కొట్టాళ్ళే, సుతారంగా కొడితే నువ్వు మొత్తం అతారంగా అయిపోయావు అనగా, అమ్మ బాబో ఇదా గరుత్మంతుడి యొక్క రెక్క దెబ్బ, ఏక చివరతో కొడితేనే ఇలా అయిపోయానంటే మొత్తం రెక్కతో కొడితే ఏమైపోతాను, ఆయన తన గోళ్లతో చీలిస్తే ఏమైపోతాను అని తేరుకున్నట్ట. గరుత్మంతుడు మళ్ళీ వస్తావా అన్నట్టుగా చూశాడు. ఇప్పుడు వీడికి కంపం వచ్చింది, శరీరం వణికిపోయింది. గరుత్మంతుడి మీదకి మళ్ళీ వెళ్ళేలో ఆయన వచ్చి ఇంకో దెబ్బ కొడితే ఇక నేను ఉండను, నాకెవడో ఒకటి పిండం పెట్టవలసి వస్తుందని అర్థమైపోయింది. ఈ గండం గడిచి ఈ పిండం బయటపడడం ఎలాగో అనుకుని వాడు చాలా తెలివైన వాడు, అక్కడ బాగా ఇసుక ఉందిట, అమాంతంగా తోకతో ఇసుకెత్తి ఆయన కళ్ళలో కొట్టి ఆ కళ్ళు ఆయన మళ్ళీ తెరిచేలోపు పరుగు పరుగును అక్కడి నుంచి వచ్చేసాడు. ఆ రావడం రావడం భార్యతో పిల్లలతో పరుగు పరుగును ఇక్కడికి వచ్చాడు. వచ్చి ఈ కాళిందిలో దూకాడు, ఈ మడుగులో అడుగు పెట్టాడు. ఈ మడుగులోకి రావడం వెనకాతలో కూడా ఒక కథ ఉంది. ఏ ఈ మడుగులోకి వస్తే ఆ మాత్రం గరుత్మంతుడు రాలేడా, వచ్చి వీడిని చంపలేడా? కానీ చంపలేడు. దాని వెనక ఒక ఫ్లాష్ బ్యాక్ ఉంది. ఒకప్పుడు ఈ మడుగు దగ్గర, ఏది ఈ యమునా నదిలో ఉన్న ఈ మడుగు దగ్గర, సౌభరి అని ఒక ముని తపస్సు చేశాడు. ఈ సౌభరి కథ మనకి ఎంతో పూర్వం నవమ స్కంధంలో వస్తుంది. దశమ స్కంధంలో కాకుండా నవమ స్కంధంలో చాలా విశేషాలు ఉంటాయి, పాతవాళ్ళ చరిత్రలనే ఉంటాయి. సౌభరి అని పేరు కలిగిన ఒక మహాముని ఉన్నాడండి. ఆయన ఇక్కడ 1000 తపస్సు చేశాడు. 1000 తపస్సు చేసినప్పుడు అందులో ఉన్న చేపలు రోజు వచ్చి ఆయన కాళ్ళు కడిగేవట. పూర్వకాలంలో మహాత్ములు ఏం చేసేవారంటే, ఎవరైనా నది దగ్గరకు వస్తే ఆ నదీ జలములతో వాళ్ళ కాళ్ళు కడిగి ఆ నీళ్లు నెత్తిమీద చల్లుకునేవారు. ఎవడైతేనే అవతలవాడు ఉత్తముడు, తపస్సు చేసుకునేవాడు, వాడు పెద్దవాడా చిన్నవాడా అక్కర్లేదు, ఆ పాదజలం నెత్తి మీద పడితే తరిస్తాం అని పెద్దలు చెప్పారని అలా చేసేవారట. ఈ విషయం చేపలకి తెలుసు. అందుకని సౌహరి యమునా నదీ తీరంలో తపస్సు చేసుకుంటూ ఉంటే తమ నోటితో నీళ్లు పట్టుకొచ్చి ఆయన పాదాల మీద పోసి ఆ కాళ్ళు కడిగిన నీళ్లు నెత్తిన చల్లుకుని వెళ్ళిపోయేవట చేపలు. ఈ చేపలకు ఒక రాజుగారు ఉన్నారు. ఆయన చాలా పెద్దవాడు, పెద్ద చేప. ఆయన భార్యలు, ఆయన ఈ మత్స్యరాజు గారు, మత్స్యరాజులు వీళ్ళంతా రోజు ఆయన కాళ్ళు కడిగేవారు. ఆయనకి వాళ్లతో బంధం ఏర్పడింది. సంసారం వద్దు ఏమొద్దనుకుని తపస్సు చేసుకుంటున్న సౌభరికి ఇప్పుడు స్నేహం ఏర్పడింది. ఈ స్నేహం ఎంత కొంప ముంచేస్తుందో తెలుసా మీకు? ఈ చేపల రాజుగారు తన భార్యల్ని ముద్దు పెట్టుకోవడం, వాటితో మాట్లాడడం, ఈ సంసారం అంతా చూశాడు. ఈయన వెంటనే బయలుదేరాడు. ఆ దేశాన్ని పరిపాలిస్తున్న రాజుగారి దగ్గరికి వెళ్ళాడు. ఏమయ్యో చేపల సంసారం చూశాను, నేను కూడా సంసారంలోకి వెళ్ళాలనుకుంటున్నాను, నీ పాపలను నాకు ఇచ్చి పెళ్లి చేయి అన్నట్ట. ఆయనేమో నువ్వు ముసలాడు ఇచ్చి పెళ్లి చేయను అనలేక, మంచి యవ్వనంలో ఉన్న సుందరాకారుణ్ణి నా కూతుర్లు వరిస్తారు అన్నాడు ఆయన. వెంటనే ఏం చేశాడు, తన తపశక్తితో 16 కుర్రాడి కింద మారిపోయి వచ్చాడు. ఆయనకి ఏకంగా 500 కూతుళ్ళట. 500 కూతుళ్ళు ఈయన చూచి వరించి పెళ్లి చేసుకున్నారు. పెళ్లి చేసుకోగానే ఈయన మళ్ళీ అసలు యథారూపం ధరించేట ముసలి రూపం. అయ్యో అన్నాడు రాజుగారు. మహారాజా నేను యోగిని, యోగశక్తి కలిగిన వాణ్ణి, కావాలంటే ముసలి రూపం, వద్దంటే పడుచు రూపం పొందగలను. నీ కూతుళ్ళని పడుచు రూపంతో సుఖపెడతాను, కంగారు పడకని చెప్పగానే మహాత్మా నీ యోగశక్తికి నమస్కారం అన్నాడు ఆయన. ఈ భార్యలు 500 1000 కాపురం చేసేటండు ఆయన. 1000 పాటు సంధ్యావందనం లేదు, స్నానం లేదు, అటుకుల పులిహారు లేదు, కాఫీ లేదు, అన్నీ వదిలిపెట్టి అన్నీ మర్చిపోయి కాపురం చేశాడు. 1000 అయ్యాక ఒకరోజున పొద్దుటే సంధ్యావందనం చెయ్యాలోయ్ అన్నట్ట. వాళ్ళు పక్కపక్క నవ్వారు. సంధ్యావందనం వాళ్ళు గుర్తుకొచ్చిందండి అన్నారు. అదేమిటి రోజూ చేస్తున్నానుగా సంధ్యావందనం అన్నాడు ఆయన. ఏమి సంధ్యావందనం, మమ్మల్ని పెళ్లి చేసుకుని 1000 అయింది, ఈ 1000 ఈ బిల్డింగు నుంచి బయటికి రావడం లేదు, మీ మహామహిమతో సృష్టించిన భవనం నుంచి బయటికి రాలేదు, 1000 క్రితం స్నానం చేశారు స్వామి సంధ్యావందనం అన్నారట వాళ్ళు. ఆయన జుట్టు పీక్కుని, ఎంత పొరపాటు జరిగింది, చేపలతో స్నేహం వల్ల వాటి రతిక్రీడలు చూచి నేను కూడా సంసారంలో పడ్డాను, 1000 సంధ్యావందనం మానేసేనా అనుకున్నాడు ఆయన. కాబట్టి ఇప్పుడు మీరు కూడా పర్వాలేదు, ఆయన 1000 సంధ్యావందనం మానేశాడు. మీరు పదేళ్లుగా పాతికేళ్ళుగా మా ఆవిడుంది, ఆవిడ దగ్గర ఒక కావిడుంది, మాకు ఒక బిల్డింగ్ ఉంది, మేము ఉప్పల్లో ఉంటాం, మేము తణుకులో ఉంటాం, అక్కడ పుణుకులు తింటాం, మేము ఏలూరులో ఉంటాం, మేము విజయవాడలో ఉంటాం, మేము సంధ్యావందనం చెప్పేది నష్టం ఏంటి అనుకోవచ్చు అనమాట ఈ కథ విని కదా. ఆయన 1000 సంధ్యావందనం మానేశాడు కదా. కానీ ఆయనకి మనకి తేడా తెలుసుకుందాం. వెంటనే క్షణాలలో ఆయన తాను చేసిన పొరపాటు గ్రహించాడు. తక్షణం భార్యామణుల్ని విడిచిపెట్టి నేను తపస్సు కడతానంటే భార్యల్ని విడిచి తపస్సు చేయక్కర్లేదు, మేము కూడా సన్యాసం పుచ్చుకుంటాం, మాకు లేడీస్ ధరించే కాషాయాలు ఇవ్వండి, మీరు జెంట్స్ ధరించే కాషాయాలు కట్టుకోండనగా ఆయన వాళ్ళ కాషాయాలు ఇచ్చి తాను కాషాయం కట్టి యమునా తీరానికి వచ్చి హాయిగా స్నానం చేసి మళ్ళీ సంధ్యావందనం తపస్సు చేశాట. చేపల రాజు గారు ఏమన్నారు, మహాత్మా ఇన్నాళ్ళు నువ్వు ఇక్కడ లేకపోతే మేము బెంగపెట్టుకున్నాం అని మళ్ళీ కాళ్ళు కడిగితే ఈసారి కాళ్ళు కడిగినా ఇక మీ సంసారంలో నేను బడలేండి అన్నాడు ఆయన. ఇట్లుండగా ఒకరోజు గరుత్మంతునికి ఆకలేసింది. ఆ పూట ఆయనకి అన్నం దొరకలేదు. మహావేగంగా వచ్చి ఈ మత్స్యరాజుని గోళ్లతో పట్టి వద్దు వద్దని సౌభరి చెబుతున్నా వెనక భార్యను ఏడుస్తూ ఉండగా లటుక్కుని తినేశాడు. పెద్ద చేపండి అది తిమింగలం, అంత చేప పాపం అంత చేపని తినేసేట. పాపం ఆడవాళ్ళు ఏడ్చారు. ఆయన భార్యలు ఆ చేపల రాణులు గొల్లు ఏడ్చారు, మహాత్మా నీ పాదాలు కడిగాం, నీకు సేవ చేశాం, అయినా మేము వైధవ్యం పొందాం, మమ్మల్ని రక్షించవా అని అడిగితే ఆయనకి చాలా బాధ కలిగేసింది. గరుడ నేను వద్దంటూ ఉంటే వినిపించుకోకుండా నా శిష్యులలో ఒకడైన ముఖ్యుడైన ఈ మత్స్యరాజుని భక్షిస్తావా, ఇదే నీకు నా శాపం, ఈరోజు మొదలుకొని ఎప్పుడైనా ఈ చెరువులో అడుగుపెట్టి ఈ కాళిందిలో అడుగుపెట్టి ఎవరినైనా చంపాలని చూచావా నీ తల 1000 చక్రాలు చచ్చిపోతావని చెప్పించాడు. అప్పటి నుంచి గరుత్మంతుడు ఆ శాపానికి భయపడి ఆ మడుగులో మాత్రం అడుగు పెట్టాడట. అక్కడ ఎవరున్నా వారు సేఫ్ అన్నమాట. ఈ శాపం ఆ పక్కన చిన్నప్పుడు ఆడుకుంటున్నప్పుడు ఉన్న కాళీయుడు విన్నాడండోయ్, అమ్మయ్య ది సేఫ్టీయెస్ట్ ప్లేస్ ఇన్ ది వరల్డ్ ఈజ్ కాళింది అనుకున్నాడు ఆయన. ఆ తర్వాత ఏం చేశాడు ఈ సౌభరి, ఇలా గరుత్మంతుడిని చెప్పించి ఈ ఆడచేపలందరినీ మీ ఆయనకి వైకుంఠం ఇస్తున్నాను, నా యోగశక్తితో మీ స్నేహం వల్ల నేను అన్యాయంగా సంసారంలో పడ్డాను, నా సంసారానికి మూల కారణం నేను మీకు సారమిస్తాను అని ఈ చచ్చిపోయిన ఆయన వైకుంఠానికి పంపి భార్యలందరూ అన్నారు మా ఆయనతో పాటు మాకు కూడా వైకుంఠం కావాలన్నారట. సరే పండి అన్నాడు ఆయన. వీళ్ళందరికీ వైకుంఠం ఇవ్వడం వల్ల ఈయన తపస్సు అంతా కోల్పోయాడు. మళ్ళీ తపస్సు మొదలెట్టాడు. తపస్సు చేసి ఆయన తర్వాత ఎప్పుడు వైకుంఠానికి వెళ్ళాడు అనుకోండి. కాబట్టి అవతల వాడు మన కాళ్ళు కడిగాడంటే వాళ్ళని రక్షించే బాధ్యత మంది, ఉట్టినే కాళ్ళు కడిగించుకుంటే కుదరదు. ఈ వీడు చేసిన భాగవత సప్తాహ పారాయణలన్నీ వాళ్ళు గడిపోతాయి. తప్పదు మరి వాళ్ళని రక్షించాలి, రక్షించి వీడు తనను తాను రక్షించుకోవాలి. సరే ఈ కథ అంతా పక్కన పెడితే కాళీయుడు ఈ శాపం విన్నాడు గనుక, ఓహో గరుత్మంతుడు నన్ను చంపకుండా ఉండాలంటే, నేను సుఖంగా బ్రతకాలంటే ఈ కాళిందులో తలదాచుకోవాలనుకుని తన భార్యలతో పిల్లలతో అందరితో కలిసి ఈ కాళింది హ్రదంలో అడుగుపెట్టాడు. అక్కడ హాయిగా మకాం పెట్టాడు. మొదట్లో భయంతో మకాం పెట్టాడు, తర్వాత మళ్ళీ పాతవాసన విజృంభించాడు. కొంతమంది చెబుతూ ఉంటారు కదా, ఇంక ఈసారి ఏమైనా సరే నేను ఎవరితో యుద్ధం చేయను, మళ్ళీ మామూలు ఇంటికి వెళ్ళాక. అంటే పాతవాసన వస్తూనే ఉంటుంది, ఈ క్రోధం జయించడం కష్టం, వాడు పావు కదా, కస్ బుస్ అంటూనే ఉండేవాడు. ఆ మడుగంతా విషపూరితం చేశాడు, ఎంతోమందిని చంపాడు. ఇప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ లోక శ్రేయస్సు కోసం వాడిని శిక్షించి వాడి పాదాలు ఇక అక్కడ ఉండకుండా చేసి తన పాదములు వాడి పడగల మీద పెట్టి, నీకు గరుడ భీతి ఉండదు గరుత్మంతుడు, నీ పడగల మీద నా కృష్ణ పాదములు చూచి నిన్ను శిక్షించడని వరమిచ్చి అతన్ని అక్కడి నుంచి గెంటేశాడు, పంపేశాడు. తదనంతరం ఒడ్డుకు వచ్చాడు. ఒడ్డుకు రాగానే అందరూ ప్రేమగా కౌగిలించుకున్నారు. అప్పుడు యశోదైతే, నాయనా నిన్న పాము కరుస్తున్నప్పుడు నన్ను తలుచుకున్నావా అందిట. నిన్న ఉగ్రభుజంగమంబు కరవన్, నిన్న భయంకరమైన సర్పం కరిచినప్పుడు నువ్వేమన్నావు నాయనా, విధిని తిట్టుకున్నావా, అమ్మా అమ్మా రక్షించని నన్ను తలుచుకున్నావా, నువ్వు నన్నే తలుచుకుంటావు, మీ నాన్నను తలుచుకోవరా నాకు తెలుసురా, ఈయన తలుచుకున్నట్టు వాళ్ళమ్మని, అందుకని నన్నే తలుచుకున్నట్టు పట్టిమమం కాక గట్టి పలవించితివో, కుమార మమ్మల్ని తలుచుకుని బాగా ఏడ్చుంటావు కదా అనగా ఆయన నవ్వుకున్నాడు. ఏం జవాబు చెప్పడు, నిన్నే తలుచుకున్నానమ్మా అండు, నాన్నని తలుచుకున్నాను అండు, ఏం వాటాడు, నవ్వేసి ఊరుకుంటాడు. అది ఏమైతేనే మా కృష్ణుడు ఒడ్డుకొచ్చాడు రా బాబు అనుకున్నారట. అప్పటికి చీకటి అయిపోయింది. ఎప్పుడో మధ్యాహ్నానికి వచ్చారు వాళ్ళు, ఇప్పుడు కటిక చీకటి, పగలంతా తిండి లేదు. ఈ పూటంతా వాళ్ళు వంటలు అనేసి వచ్చారు కదా, అక్కడ వంట ఏమైందో తెలియదు. కుండలు పొయ్యి మీద పెట్టి ఎసట్లో బియ్యం పోసి వచ్చారట. ఈ పాటికి ఎసరు అడుగొట్టిపోయి ఉంటుంది, బియ్యం అన్నీ పాడైపోయి ఉంటాయి, మొత్తం కట్టెల పొయ్యి అంతా కాలిపోయి ఉంటుంది. ఏమయ్యిందో తెలియదు మొత్తం మీద. అన్నం మాడి ఉండొచ్చు, అన్నీ విడిచొచ్చారు, ఇళ్ళ తలుపులు కూడా వేయలేదు. అందుకని ఉదయం నుంచి ఏడ్చి ఏడ్చి ఉన్నాం కృష్ణ, అలసిపోయాం, తిండి లేదు, వంటలు లేవు, ఇక అడవిలోంచి వెళ్ళలేం, ఈ పూటకి ఇక్కడే పడుకుని సొమ్మసిల్లిపోతున్నాం కనుక ఇక్కడే నిద్రపోయి ఉదయం వెడదాం అన్నారట అందరూ. అలాగే పడుకోండి అన్నాడు ఆయన. అప్పుడైనా మీరు అలసిపోయారా, ఇంటికి తీసుకెళ్ళినా అన్నం కావాలని అడగల, ఎందుకని వాళ్ళు అన్నం అడగలేదు కనుక. అడగంది అమ్మైనా పెట్టదు, భగవంతుడు కూడా వాళ్ళని అందుకే పట్టించుకోలేదట. కాబట్టి భగవంతుణ్ణి అడగాలి మనం. ఇప్పుడు అందరూ చెట్ల కింద పడుకున్నారు. ఇంట్లో మంచం మీద పడుకుంటే నిద్ర పట్టని వాళ్ళు, వాళ్ళు మంచం మీద పడుకున్నా సరే అబ్బే గుచ్చుకుంటుంది అన్నవాళ్ళు కొందరు, తలగడలేకపోతే నిద్రపోం అన్నవాళ్ళు కొందరు, అన్నం లేకపోతే ఎలా పడుకుంటాం అన్నవాళ్ళు కొందరు. ఇప్పుడు అలిసిపోయి తిండి లేకపోయినా పర్వాలేదు, కటిక నేల మీద అది కూడా ఆ చెట్ల యొక్క వేళ్ళు పైకి వస్తే ఆ వేళ్ల మీద తలపెట్టుకుని నిద్రపోయారట, గాఢంగా నిద్రపోయారట. అందుకని ఏమన్నారు, నిద్ర సుఖం ఎరగదు, ఆకలి రుచి ఎరగదు. ఓ పూట బాగా మాడితే అప్పుడు ఏదైనా తింటారు. అదే ఇంట్లో అన్నీ సాగుతూ ఉంటే చిచ్చిచ్చి మైసూరు బజ్జీ వేగలేదు, అది వేగలేదు అంటారు. అర్ధరాత్రి గడిచింది, మంచి రాత్రి, నడి రాత్రి, నడిరేయి, అసలు వేసవకాలం అది, పైగా సొమ్మసిల్లి పడుకున్నారు వీళ్ళు. ఆ సమయంలో కష్టాల మీద కష్టాలు ఎప్పుడు ఒకదాని తర్వాత వస్తూనే ఉంటాయి. కోతిపుండు బ్రహ్మరాక్షసు అన్నట్టుగా, మూలిగే నక్క మీద తాటిపండు అన్నట్టుగా ఉంటుంది. పాప ఒక ఆయనకి మంచం దెబ్బ తగిలిందిట, కాలేమో బాగా నలిగిపోయింది. అతి కష్టం మీద కుట్టుకుంటూ పురాణానికి వస్తూ ఉండేసరికి మెట్ల దగ్గర ఆ కాలు మీద ఒక ఆవిడ కాలేసి తొక్కింది. ఆ తొక్కినవాడు గజలక్ష్మి పోని. ఇంకా చూడండి, అసలే కాలు దెబ్బ, ఆ దెబ్బ మీద దెబ్బ మళ్ళీ తొక్కి, మళ్ళీ లోపలికి వస్తూ ఉంటే స్టాండ్ తగిలింది. బాబోయే వెళ్ళి కుర్చీలో కూర్చుందామంటే వెనకవాడు కుర్చీలో ముందుకు తోసింది, మళ్ళీ ఈ కాలుకే తగిలింది. అలా దెబ్బ మీద దెబ్బ తగులుతూ ఉంటాయి ఒక్కొక్కప్పుడు. అలా వీళ్ళు అలిసి నిద్రపోతూ ఉంటే అడివంతా తగలబడిపోయిందట, దావాగ్ని ప్రజ్వరిల్లింది, భయంకరమైన అగ్ని మొత్తం ఆ గోపాలకులు చుట్టుముట్టేసింది. వేడి, ఆ వేడికి తోడు చుట్టూత దావాగ్ని, దాంతో వీళ్ళంతా ఉలిక్కిపడి లేచారు. ఒళ్ళంతా కొరవితో తాకినట్టు అయిపోయిందనమాట, ఎవరో కాగడాతో ఒళ్ళు ముట్టుకున్నట్టు అయిపోయింది. ఉలిక్కిపడి లేచారు వాళ్ళు, పారిపోవడానికి లేదు, మొత్తం చుట్టూత అగ్నియే. అప్పుడు వాళ్ళు కంగారు పడి అభ్రంకష ధూమాయుత విభ్రాంత మహాస్ఫులింగ విసరోక్ర శిఖాదభ్రష్ట దగ్ధలోకాదభ్రంబై వచ్చ చూడు దవసిఖి కృష్ణ కృష్ణ. ఆకాశం అంతెత్తున ఈ మంటలు లేస్తున్నాయి, పొగ ఆకాశాన్ని ఒరుసుకుంటూ వెళ్ళిపోతున్నది, ఇంతంత నిప్పురవ్వలు పైకి లేచిపోతున్నాయి, చెట్లలోంచి విస్ఫులింగములు లేస్తున్నాయట. సాధారణంగా చెట్లు కాలిపోతున్నప్పుడు ఏమవుతున్నమాట, ఇంతంత నిప్పులు పైకి లేచిపోతున్నాయి. మేమంతా వేడి తట్టుకోలేకపోతున్నాం, ఈ అగ్నిజ్వాలల వల్ల కాలి బూడిదైపోయేటట్టున్నాం, ప్రభు కృష్ణ రక్షించు రక్షించు అన్నారు. అది వచ్చం దవవహ్ని ధూమకణ కీలాభీల దుర్వారమై ఇదే కప్పిల్మము నెల్లవారి ఇట మీదేలాగో రక్షింపు నీ పద పద్మంబుల కాని ఒండెరుగమో పద్మాక్ష ఓ రామ మృక్యదమో కృష్ణ మహాపరాక్రమ దవాగ్నిన్ వేగవారింపవే. కృష్ణ బలరామ మీ ఇద్దరే మాకు దిక్కు, అదిగో వస్తున్నది దావాగ్ని, ఇదిగో పొగలు, ఇవిగో సుడిగాలులు, ఇవిగో అగ్నిజ్వాలలు, ఇవిగో నిప్పులు, ఇవి మా మీద పడిపోతున్నాయి. ఈ నిప్పుల వల్ల మేము పప్పుల్లో మాడిపోతున్నాం. రక్షించు రక్షించు. మహాపరాక్రమ బలరామ దేవుకాసురుణ్ణి చంపినవాడివి, నీకు ఈ అగ్ని ఒక లెక్క. కృష్ణ కాళీయుణ్ణి మడుగులోంచి వెడలగొట్టిన నీకు ఈ అగ్ని ఒక లెక్క. మేము ఎప్పుడూ మీ పాద పద్మాలే ఆశ్రయించుకున్నాం. పద్మాక్ష కృష్ణ దిక్కు నీవే, రక్షించు రక్షించు అని వాళ్ళంతా మొరపెట్టారు. అప్పుడు కృష్ణుడు మీరందరూ కళ్ళు మూసుకోండి అన్నట్ట. వెంటనే కళ్ళు మూసుకున్నారు వాళ్ళు. సాధారణంగా కృష్ణుడు ఏం చెబితే చేస్తారు వాళ్ళు. అందుకని అందరిని ఏమన్నాడు, కళ్ళు మూసుకోండి అనగానే అందరూ కళ్ళు మూసుకున్నారు. వెంటనే కృష్ణుడు తన కుడి చెయ్యి ఇలా చాచాడు. అరచేయి కుడి చేయి చాచగానే మొత్తం ఆ దావాగ్ని అడిగంతా భగ 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 మండిపోతున్న అగ్ని, ఆ నిప్పులు, ఆ మంటలు, అవన్నీ ఓ చిన్న జ్యోతి కింద వారి కృష్ణుడి చేతిలోకి వచ్చేసాయి. మన దీపారాధనలో అగ్ని అనమాట. ఎంత భయంకర దావాగ్ని అరిచేతిలోకి ఓ చిన్న దీపజ్యోతిగా రాగానే కృష్ణుడు వంకేశివాయ స్వాహాన్ని గుటుక్కుని తాగేశాడు మొత్తం అగ్ని అంతా. మళ్ళీ నారాయణాయ స్వాహ లేదు, మాధవాయ స్వాహ లేదు, ఒక్క గుటకలో గుటకాయ స్వాహ అంటే ఇదనమాట. అలా తాగిబారేశాట. ఇప్పుడు కళ్ళు తెరవండి అనగానే అందరూ కళ్ళు తెరిచారు. చూస్తే పక్కన ఎక్కడ అగ్ని లేదు, హాయిగా చల్లగా ఉంది. ఏమయ్యింది అగ్ని అన్నారట వాళ్ళు. అప్పుడు ఆ పక్కన ఉన్నాడంటే ఒక కొంటాడు, వాడు జీకే ఎక్కువ. కృష్ణుడు ఏది చేయొద్దంటే అదే చేస్తాడు. కృష్ణుడు అందరినీ కళ్ళు మూసుకోమంటే ఇందులో జీకే గాడు ఓ దిక్కుమాలాడు అలా కళ్ళు తెరిచి చూశాట. ఇలా దొంగ చూపులు వాడి ఇదంతా కనిపెట్టాడు. నేను చూశానుగా అన్నాడు వాడు. ఏం చూసావని అడిగారు పక్కవాళ్ళు. కృష్ణుడు అందరినీ కళ్ళు మూసుకోమంటే నేను ఇలా దొంగ చూపులు చూశాను. కృష్ణుడు ఇలా కుడి చేయి చాచాడు. చాచగానే ఈ మొత్తం దావాగ్ని చిన్న జ్యోతి కింద మారి ఆయన చేతిలోకి వచ్చింది. కృష్ణుడు గుటుక్కు తాగేశాడు. ఆయన ఎంత గొప్పవాడో, అగ్ని తాగి మనల్ని రక్షించాడు అన్నట్ట. నిజమే కృష్ణుడు అనేటువంటి భక్తే. కానీ కృష్ణుడు చెప్పిన పని చేయకపోతే ఎలాగండి మరి, అవునా? అందరికీ విషయం అర్థమైంది. కృష్ణ దావాగ్ని తాగి మమ్మల్ని రక్షించావు, నువ్వు నిజంగా పరాక్రమవంతుడు మహాత్ముడు అని అర్థమైంది. ఇప్పుడు మాకు ఇంకో ఉపకారం చేయమన్నారు వాళ్ళు. అందుకని కృష్ణుడు కళ్ళు మూసుకోమంటాడు. ఆయన దగ్గర మహిమ ఉందని తెలిస్తే కొత్త కోరికలు పుడతాయి కదా. వాళ్ళు ఏమన్నారు, కృష్ణ దావాగ్ని నుంచి రక్షించావు, ఇప్పుడు మమ్మల్ని ఇంకొక విధంగా రక్షించాలి. నిన్నంతా తిండి లేదు, అలిసిపోయాం, అడుగు తీసి అడుగు వేయలేకపోతున్నావు. నువ్వేమో మాకు మకాం సెకండ్ ఫ్లోర్లో ఇచ్చావు, ఎక్కలేము అక్కడికి. ఈ బృందావనం నుంచి మా ఇళ్ళకి అడుగు తీసి అడుగు వేయలేకపోతున్నావు, నడవలేకపోతున్నావు. అందువల్ల మమ్మందరినీ నీ మహాశక్తితో మా ఇళ్లలో చేర్చు అని కోరారు. కృష్ణుడిది గొప్పతనం తెలిసింది కనుక ఏమన్నారు, మేము నడవలేము, ఇక్కడ నుంచి వెళ్ళలేము, అలిసిపోయాం. నీ శక్తి గొప్పది, అగ్ని తగిన వాడు కనుక మమ్మల్ని అందరినీ క్షణాల్లో మా ఇంటికి చేర్చమని కానీ కృష్ణుడు మళ్ళీ నవ్వాడు. అయితే కళ్ళు మూసుకోండి అన్నాడు. అందరూ కళ్ళు మూసుకున్నారు. మళ్ళీ కళ్ళు తెరవండి అన్నాడు. కళ్ళు తెరి చూస్తే ఎవరింట్లో వాళ్ళు ఉన్నారు. ఇక ఎవరు కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళవలసిన అవసరం లేదు. ఆటోలు ఎక్కర్లేదు, ప్లేట్లు ఎక్కర్లా, సెకండ్ ఫ్లోర్కి కూడా ఎక్కక్కర్లేదు. కళ్ళు మూసి తెరిచేసరికి ఎవరి రూముల్లో వారు ఉన్నారు, 203, 204, 103 ఇలా ఎవరి రూముల్లో వాళ్ళు ఉన్నారు. అంటే అక్కడ ఉన్న ఇళ్లలో చేరిపోయారు అన్నమాట. ఇప్పుడు ఈ దొంగడు ఉన్నాడు ఇందాక జీకే గాడు, వాడు ఇందాక కృష్ణుడు చెప్పినప్పుడు కళ్ళు మూసుకోమంటే మూసుకోకుండా ఇప్పుడు ఈసారి కృష్ణుడు ఏం చేస్తాడో అని ఇలా దొంగ చూపులు చూస్తున్నట్టు. వాడు అక్కడే ఉండిపోయాడు. అక్కడ మిగతా వాళ్ళంతా ఇళ్లలో ఉన్నారు, వీడు అక్కడో అక్కడ అడవిలో కూడా ఉన్నాడు. ఇక చూడండి వాడు, ఇదేమిటి అందరూ మాయమైపోయారు, నేను ఇక్కడే ఉన్నాను అనుకున్నట్ట. 12 మైళ్ళు ఉంది ఆ ప్రాంతం, అక్కడి నుంచి వాడి ఇల్లు 12 మైళ్ళుట. ఈశ్వరో కృష్ణ, నువ్వు కళ్ళు మూసుకోమంటే ఈసారన్నా మూసుకోకుండా ఎందుకున్నాను నాయనా అని ఆ కాళ్ళు ఈడ్చుకుంటూ చచ్చి చెడిపోయి వాడు షుగర్ పేషెంట్ అనుకుంటాను బహుశా, వాడికి నీరసం. అలాగే ఈడ్చుకుంటూ ఇంటికి వచ్చాడు. అందరూ ఇంట్లో సుఖంగా ఉన్నారు, భోజనాలు చేసి అప్పటికి మధ్యాహ్నం కూడా అయింది. వాడు తెల్లవారుదామని బయలుదేరి మధ్యాహ్నానికి ఇంటికి వచ్చేసరికి ఏమయ్యవరు అంటే, నిన్నట్లాగే ఈసారి కూడా కళ్ళు అలా తెరిచి చూశాను, నేను ఒక్కడనే అక్కడ ఉండిపోయాను, మీరందరూ ఏమైపోయారా అంటే, మేమందరం కృష్ణుడి అనుగ్రహంతో మా ఇంట్లోకి వచ్చాక హాయిగా వెన్నపోస్తో పొద్దున్నే మాయించి టిఫిన్లు తిన్నాం, భోజనం చద్దన్నం తిన్నాం, అటుకులు పులిహార తిన్నాం, ఉప్మా తిన్నాం, ఇడ్లీ తిన్నాం. నీకేమైందంటే తిండి లేదు, తెప్పలేదు. అందుకే జగద్గురువు అయిన కృష్ణుడు చెప్పిన మాట వినాలి, ఆయన చెప్పిన మాట వినకుండా కళ్ళు తెరిస్తే ఇలా ఉంటుందని అర్థమైంది, ఇంకెప్పుడూ నేను ఇలాంటి అపరాధం చేయను అని లెంపలు వేసుకోండి అందరూ కానీ గట్టిగా. అలా వేసుకుని కృష్ణ ఇంకెప్పుడు జాగ్రత్తగా ఉంటామన్నారట. కాబట్టి అప్పుడప్పుడు మనం ఏం చేయాలన్నమాట, ఏదైనా చెబితే చేయకూడదు కదా, ఇలా చూడాలి అంతేనండి. చేస్తే మళ్ళీ ఇలాగే కృష్ణుడు ఏదో పరీక్షిస్తాడు ఈసారి. కాబట్టి అపరాధ సహస్రాణి క్రియంతే అహర్నిశం మయా దాసోయం ఇతి మామత్వ క్షమస్స పరమేశ్వర అనుకోవాలి. ఇప్పుడు సాధారణంగా పెద్దలు చెప్పారంటే అలా చెయ్యాలండి, చెయ్యకపోతే దాని ప్రభావం ఎప్పుడొకప్పుడు కనబడుతుంది. ఇప్పుడు మొత్తం బృందావన వాసులందరికీ కృష్ణుడి మహిమ తెలిసింది, తెలిసినా మళ్ళీ మాయలో పడిపోతుంటారు, అదే మాయ అంటే. క్రమంగా ఈ వేసవకాలం ముదిరింది. వేసవకాలంలో ప్రపంచమంతా ఉణికిపోతున్నా ఒక్క శ్రీకృష్ణుడి అనుగ్రహంతో బృందావన వాసులకి మాత్రం హాయిగా ఉందట, చల్లగా ఉందట. ఆతత యమున సరసీజాత తరంగాభిషక్త జలరుహ గంధోపేతానిల వడచి నిదాఘాతత దావాగ్నిపీడన వనసీమన్. పరమ పవిత్రమైన విశాలమైన యమునా నది నుంచి బయటకొచ్చిన మడుగుల్లో, యమునా నది వల్ల ఏర్పడినటువంటి చెరువుల్లో తామర పువ్వులు పెరిగాయి. ఆ తామర పువ్వుల మీద నుంచి శ్రీకృష్ణుడి యొక్క అనుగ్రహంతో చల్లని గాలి వచ్చేది ఆ అడవిలో ఉన్నటువంటి వారి మీదకి. ఈ తామర పువ్వుల మీద నుంచి వస్తున్న సువాసన, నీటి తుంపరలతో కూడిన గాలి, శ్రీకృష్ణుడి యొక్క అనుగ్రహం వల్ల వచ్చినటువంటి చల్లని గాలి, ఇవన్నీ బృందావన వాసులకి దావాగ్నిపీడ లేకుండా చేశాయి. ఈ వేసవికాలపు వడగాడుపులు లేకుండా చేశాయి. ప్రపంచమంతా వడదెబ్బ తిని పడిపోయినా ఒక్క బృందావన వాసులు మాత్రం కృష్ణుడి యొక్క అనుగ్రహంతో చల్లగా సుఖంగా బతికారు. క్రమంగా వేసవికాలం గడిచింది. ఇక ఇప్పుడు వర్షాకాలం మొదలయ్యింది. ఇంకేముంది, ఆకాశమంతా ఘుమఘుమలాడిపోతూ నల్లని మేఘాలు వచ్చేవి, వర్షం కురిపించేవి. ఈ వర్షాకాలంలో బృందావన వాసులు వ్యవసాయం చేసుకున్నారట. చాలా అందమైన పద్యాలు వర్షర్తు వర్ష వర్ణన కూడా. వర్షాకాలం చూడగానే పొంగిపోయి నెమళ్ళు నృత్యం చేశాయి. ఒక్కొక్కప్పుడు వర్షం కురిసేది కాదు, మేఘం ఉండేది కానీ వర్షం కురిసేది కాదు, అయినా సరే నెమళ్ళు నృత్యం చేసేవాటి. ఎందుకని తెలుసా, వనిత కృష్ణుడు నల్లని ఘనమనియును వేణురవము గర్జనమనియును మనముల భ్రమసి. ఒక అమ్మాయి మరొక అమ్మాయితో అంటోంది, ఓ గోపిక మరో గోపికతో అంటోంది, వర్షాకాలం కానీ ప్రస్తుతం ఆకాశంలో మేఘం లేదు, అయినా ఇక్కడికి నెమళ్ళు వచ్చాయి, నృత్యం చేస్తున్నాయి. కారణం ఏమిటో తెలుసా, కృష్ణుడు కనపడ్డాట నెమళ్ళకి. కృష్ణుడు ఎలా ఉన్నాడు, నల్లగా ఉన్నాడు. నల్లని కృష్ణుడు ఓ నల్లని మేఘంలా కనపడ్డాట. ఇంకా ఆయన వేణు ఊదుతున్నాడు, వేణురవము గర్జనమనియు. ఆయన వేణు ఊదుతూ ఉంటే ఆ వేణునాదాన్ని మేఘగర్జనం కింద భావించాయట. కృష్ణుడు మేఘం, ఆయన ఊదే వేణుధ్వనేమో గర్జన, మేఘాల ఉరుము అని భావించి భ్రమసి నెమ్మెల్లి తుటుముల ఆడెడి కంటే. ఈ నెమళ్ల సమూహాలు నృత్యం చేస్తున్నాయి చూసావా అని ఒక ఆవిడ చమత్కరించింది. అంటే కృష్ణుడు అంత ఆనందం కలిగించాడు వాటికి అనమాట, అంతలా ఉండేవాడు. క్రమంగా వర్షాకాలం అయ్యింది. ఇక ఇప్పుడు శరత్కాలం వచ్చింది. ఆకాశమంతా స్వచ్ఛమయ్యింది, పిండి వెన్నెల కురిసింది. శరత్కాలం అంటే మాటల కామతంత్ర టీక, కలువల జోక, కందర్పు డాక, విటుల తాల్మి పోక, చకిత చక్రవాక, సంప్రీత జనలోక, రాక వచ్చమేలు రాక ఎగొచ్చు అన్నారు. ఎంత అందమైన వర్ణన అండి. అసలు కామతంత్రానికి ఒక టీక లఘు వ్యాఖ్యలో ఉందిట, ఏది, ఆ పిండి వెన్నెల రాత్రి. అది చూడగానే తెలియకుండానే మనస్సులో ఈ స్త్రీ పురుషుల మధ్యలో ఒక రకమైన ప్రేమ బయలుదేరుతుందన్నమాట. కలువల జోక, కలువలు ఆనందంతో అలా అలా కదులుతున్నాయి. చంద్రుడు వచ్చాడంటే ఆకాశంలో కలువ పువ్వులు వికసిస్తాయన్నమాట. మన్మధుని కదో పెద్ద పాత్రట, కందర్పుని పాత్రట. విటుల తాల్మి పోక, విటుల యొక్క ధైర్యం తొలగిపోతుంది. చకిత చక్రవాక, చక్రవాక పక్షులకేమో సూర్యుడంటే ఇష్టం, చంద్రుడంటే భయం, అందుకే చక్రవాకాలు కంగారు పడ్డాయి. సంప్రీత జనలోక, ఈ లోకం అందరూ కూడా ఆనందం పొందుతున్నారు. వెన్నెల రాత్రి చూస్తే ఆనందించని వాడు ఎవడు ఉంటాడు. అటువంటి వెన్నెల రాత్రి, పున్నమ నాటి రాత్రి ఏర్పడింది. ఆ పూర్ణిమ నాడు కృష్ణుడు వేణు వాయిస్తున్నట్టుగా వేణు వాయిస్తూ ఉంటే ఆ వేణునాదం విని గోపికలు పరవశించిపోయారు. కృష్ణుడిని చూడకపోతే నిమిషం ఒక యుగం అయిపోతుంది అనుకున్నారట. కృష్ణుడు పగలంతా అడవుల్లో తిరుగుతాడు, రాత్రి వస్తాడు. పోనీ రాత్రైనా చూద్దామనుకుంటూ ఉంటే ఈ దిక్మాల బ్రహ్మన్నాడే ఈ బ్రహ్మగారు కంటికి రెప్పలు అడ్డం చేశాడు అని బ్రహ్మను తిట్టుకున్నారట వాళ్ళు. ఎందుకని, కంటి మీద రెప్ప ఉండడం వల్ల కృష్ణుడు అలా చూడలేకపోతున్నారు. కృష్ణుడు చూసేలోపు 100 సార్లు రెప్పపాటు అని పడుతోందిట. ఈ పడ్డం వల్ల కృష్ణుడు కొంతసేపు మన కళ్ళకి కనబడడం లేదు. ఇదే ఈ రెప్ప లేకపోతే ఎంత బాగుండు. నీ వడవిల్
పవల్ దిరుగ నీ కుటిలాల కలాలితాస్యమిచ్చా విధి చూడకున్న ఇచ్చావిధి చూడకున్న నిమిషంబులు మాకు యుగంబులై చను.
కృష్ణ, నీవు అడవిలో పగటిపూట తిరుగుతూ ఉంటే మాకు నిమిషం ఒక యుగం అయిపోతుంది, నిన్ను చూడలేకపోతున్నాం గనక. పోనీ ఇక్కడికి వచ్చినప్పుడైనా చూద్దామంటే లక్ష్మీవర రెప్పలడ్డముగ చేసే అదేల విధాత క్రూరుడై. ఓ లక్ష్మీ వల్లభ, రాత్రిపూట నిన్ను చూద్దామంటే చూడ్డానికి వీలు లేకుండా కంటికి రెప్పలడ్డం చేశాడు ఈ బ్రహ్మదేవుడు, వీడెంత క్రూరుడు అని బ్రహ్మను తిట్టుకున్నారు. నిజంగా రెప్పలు అయితే చస్తాం మనం. అయితేనే వాళ్ళకి కృష్ణుడి మీద ఉన్న ప్రేమ వల్ల ఒక క్షణమైనా కంటికి రెప్ప అడ్డం అవుతుంది అని బాధపడ్డారట. ఈ రెప్పలు ఉండడం వల్ల కదా నిద్ర వస్తోంది, నిద్ర వల్ల కూడా మనం కృష్ణుడు చూడలేకపోతున్నాం కదా అనుకున్నారట వాళ్ళు. అంటే కృష్ణుడు అంటే ఎంత ప్రేమ ఏర్పడిందో చూడండి. ఈ ప్రేమే జీవులకి ఆ పరమాత్మ మీద ఉండాలి, ఉంటే వాడు ఈ జన్మలో తరిస్తాడు. క్రమంగా శరత్కాలం వెళ్ళింది, ఇప్పుడు హేమంత ఋతువు వచ్చిందండో. హేమంత ఋతువు అంటే భయంకరమైన చలి. నిన్నగాక ఉన్న కిందటి నెల ఫిబ్రవరిలో ఇక్కడ సప్తాహానికి వచ్చినప్పుడు ఎలుగుబంటుల్లో కనబడ్డారు అందరూ, కోట్లు వేసుకుని స్వెట్టర్లు వేసుకుని గంగానదిలో స్నానానికి రాక ఇంట్లో పడున్నారు. ఇప్పుడు ఉక్కుపోస్తోంది. మన శరీరాలు అంతే, చలి తట్టుకోలేవు, వేడి తట్టుకోలేవు, వర్షము తట్టుకోలేవు, ఆకలి తట్టుకోలేవు, ఏదైనా మాటన్నా తట్టుకోలేవు, అనకపోయినా తట్టుకోలేవు. ఇదో విచిత్రమైన శరీరం. అందున ఈ ఉత్తర భారత్లో హేమంత ఋతువులో వచ్చేటటువంటి మార్గశిర పుష్యమాసములు అతి భయంకరంగా ఉంటాయి, ఆ చలిని తట్టుకోలేము. మీ అందరికీ అనుభవమే. అది అడగండి మా రామశెట్టి గారు, అడిగితే చెబుతారు డిసెంబర్లోను జనవరిలోను ఎలా ఉంటుంది మార్గశిర పుష్యమాసాల్లో గజ గజ వణిగిపోతుంది. మా అమ్మ అనేది మార్గశిర మాసంలో మంటల్లో పడినా కూడా చలి తగ్గదరా అని, అంత చలి వస్తుంది. ఆ చలే పాపం శోభ ప్రాణం తీసింది. శోభ మా శిష్యురాలు శారద అనే పేరుతో ఇక్కడ ఉన్న సన్యాసిని ఉండేది కదా, ఆవిడ మన శివరాత్రి నాడు పోయింది. మార్గశిర మాసంలో చలి తట్టుకోలేక చలి మంట వేసుకుంది. ఆ చలి మంటతో పాటు జర్కిందని ఏదో జర్కిన్ కదా, ఏదేంటంటారు కాలికేస్తారని లెగ్గిన్, అమ్మ బాబాయ్ దిక్కుమాల కూడా ఆ లెగ్గిన్ వేసుకుని పైన చీర కట్టుకుందిట. ఆ కొబ్బరి డొక్కలేమో మంట వేసుకుంది, ఆ మంట అంటుకుంది, చీర అయితే పోయేది. ఈ జర్కిన్ ఇది ఈ లెగ్గిన్ చచ్చిపోతుంది ఈ పేరు అట్లా. ఈ లెగ్గిన్ ఏమో అంటుకుపోవడం వల్ల పాపం కాళ్ళు కాలింది, ఆసుపత్రికి వెళ్ళింది, అంతే పోయింది. ఏ వంకతో అయితే ప్రాణం పోయినా కాశీలో మరణించింది, మణికర్ణికా ఘట్టంలో దహనం అయిపోయింది. పాట మహాత్పురాలే ఆవిడ, నిజంగా గొప్ప శిష్యురాలు. గురువుగారు అని నన్ను పిలిచినా, నేను నువ్వన్నా, నాకంటే వయసులో పెద్దవాడండి ఆవిడ. గురువుగారికి పెద్దవాడి శిష్యం ఏంటి, వయసుతో సంబంధం లేదు కదా. అక్కడ పురాణం చెప్పడం వల్ల గురువుగారు అనేవారు పాపం వెళ్ళిపోయింది కళ్ళ ముందు. పాపం పాపం ఏమిటి, పుణ్యాత్పురాలు అనుకుందాం కాసేపు. ఎందుకు చెప్తానంటే ఆ చలి తట్టుకోలేక డొక్కలు అంటూ పోతూ ఉంటే కూడా కాలు అంటూ పోతే కానీ తెలియలేదంటే ఎంత చలి ఆలోచించండి ఒకసారి. అది ఈ మార్గశీర్ష మాసపు చలి అంటే. అటువంటి మాసంలో అడుగుపెట్టారట బృందావన వాసులు. ఏం అద్భుతమైనదండి వర్ణన, అసలు హేమంత ఋతు గురించి వర్ణించారు. శ్యామంతికా స్రగంచిత సేమంతవతి కుతోష్ణ జతశీత భయ శ్రీమంతం వయి గొబ్బున హేమంతము దోచి మదనుడే చెవిరహులను. పొడుపు కొండ మీద పొడుచుట మొదలుగా పరువు పెట్టి ఇనుడు పశ్చిమాద్రి కడకు చేరుచుండే. తూర్పు కొండ మీద అలా ఉదయించి ఇంకా సూర్యోదయం అయింది అనుకునే లోపు 10 గంటలకు సూర్యుడు కనపడ్డాం. మళ్ళీ వెంటనే 3 గంటలకు 2 గంటలకు అస్తమించేవట. కాబట్టి అసలు సూర్యుడు యొక్క దర్శనమే అవ్వదు కొన్ని చోట్లయితే. గజగజ వణికిపోతోంది చలి. అందరూ కూడా తట్టుకోలేక ఉహుహూ అని వడకెలో ఒక మురివి నాద ఉహుహు అని వణికిపోయారట. ఆ కమ్ముళ్ళు సన్నములయ్యను పగళ్ళు తగ్గిపోయాయి. దహనముహితమయ్యే అందరికీ అగ్ని అంటే ఇష్టమైపోయింది. నిప్పు ఎదురుగుండా వేసుకుని చలిమంట వేసుకోవడం మొదలెట్టారు. దీర్ఘ దశలై ఎన్ని సెల్ పగలు తక్కువ రాత్రులు ఎక్కువగా ఉంటున్నాయన్నమాట. బహుశీతో పేతంబై ఉహుహూ ఎన్ని వడకెలో ఒక మురివీనాథ. చలి ఎక్కువైపోయి ఆ చలికి తట్టుకోలేక ఓహో ఓహో అని వణకడం మొదలెట్టారంతా. అసలు గంగలో స్నానం చేయడం, యమునలో స్నానం చేయడం మానేశారు చాలామంది. ఈ హేమంతమురాక చూచి రమణీహేలా పరీరంభ సత్సాహాయంబునగా నిధి నిగలువన్ శక్యంబు కాదంచు తారుహా పోక విధిన్ త్రిమూర్తులు సతీయుక్తాంగులైనారు కాకోహో వారల్లదేమి సంతత వధూ యోగంబురాగందురే. ఈ హేమంత ఋతువును చూచారు, భూలోకానికి వచ్చారట త్రిమూర్తులు. హేమంత ఋతువు వచ్చిందప్పుడు వాళ్ళు కూడా ఉనికిపోయారట, మానవులు అయిపోయారు కాసేపు అనమాట. అమ్మ బాబోయ్, ఈ భూలోకంలో హేమంత ఋతువు ఎంత చల్లగా ఉంటుందా, ఈ హేమంత ఋతువు వల్ల వచ్చే చలి నుంచి ఎలా బయటపడాలనుకున్నారట. అనుకుని వెంటనే బ్రహ్మగారు ఏం చేశారు, మా ఆవిడ సహకారం లేకపోతే చలి తగ్గదనుకుని వెంటనే నాలుక మీద పెట్టుకున్నట్ట సరస్వతిని. సరస్వతి నాలుక మీద ఉంటుంది. కారణం ఏమిటంటే నాలుక మీద ఆవిడ ఉంటే ఆవిడ పక్కనుంటే కొంచెం వెచ్చగా ఉంటుందని నాలుక మీద పెట్టుకున్నట్ట. విష్ణుమూర్తి వక్షస్థలం మీద పెట్టుకున్నాడు. శివుడు ఇంకో 7 ఆకులు ఎక్కువ చదివి శరీరంలో సగభాగం ఆవిడకి ఇచ్చాట. ఈ విధంగా సతీయుక్తాంగులైనారు. ఆ ముగ్గురు తమ భార్యలను సేకరించారు. లేకపోతే 24 గంటలు భార్యలను ఎదుగు పక్కన పెట్టుకుంటారు. ఇదంతా హేమంత ఋతు ప్రభావం అని చమత్కారం చేశారు కవిగారు. అంటే తద్వారా త్రిమూర్తుల యొక్క తత్వం తెలియజెప్పాడు ఆయన. అటువంటి చలికాలంలో హేమంతే ప్రథమే మాసి నందవ్రజ కుమారికాహ చేరుర్ హవిష్యం భుంజానహ కాత్యాయన్యచ్చన వ్రతం అని సంస్కృతంలో వ్యాసుడు చెప్పాడు. హేమంత ఋతువులో మొదటి మాసం మార్గశీరషం. ఈ మార్గశీరష మాసం మొదటి రోజున తెల్లవారుజామున 3 గంటలకు లేచారు. ఎవరు? నందవ్రజ కుమారికలు, ఈ బృందావనంలో ఉండే గోపికలు లేచి యమునా నదిలో చల్లని నీటిలో స్నానం చేశారు. ఒకసారి ఆలోచించండి, తెల్లవారుజామున లేచి అందరూ ఒకరినొకరు లేపుకుంటూ వెళ్ళి స్నానం చేశారు. ఆ రోజు మొదలుకొని 1 నెలాళ్ళు కాత్యాయనీదేవి వ్రతం చేశారు. కాత్యాయనిని వ్రతంతో మెప్పిస్తాం, కాత్యాయని వ్రతం చేస్తాం, ఈ నెలాళ్ళు హవిష్యాన్నం నేతితో వండిన అన్నమే తింటాం, ఆ అన్నం కూడా అమ్మవారికి నివేదన చేసి కొంత ప్రసాదంగా తింటామని ఒప్పుకున్నారు వాళ్ళు. ఇది కాత్యాయని వ్రతం. కాత్యాయని వ్రతం చేయాలంటే ఏం చేయాలి? ముందు తెల్లవారుజామున లేవాలి, నదులలో స్నానం చేయాలి, ఈ నెల్లాళ్ళు కటిక నేల మీదే పడుకోవాలి, దర్భలు పరుచుకుని పడుకోవాలి, ఒక్క వస్త్రమే కట్టుకోవాలి, పైన మళ్ళీ దుప్పట్లు కప్పుకోకూడదట, ఏకవస్త్రంతో ఉండాలి. కప్పుకోవడానికి చీర మాత్రమే వాడాలి, ఇంక ఏ విధమైన రగ్గులు వాడకూడదు. నేతితో వండిన అన్నం అమ్మవారికి నివేదన చేసి ఒక్క పూటే తినాలి. దాన్ని మళ్ళీ పగలంతా తిండి తింటామండి, రాత్రికి పలహారం అండి. పలహారం అంటే ఏంటో తెలుసా? బలహారం, 1 డజన్ ఇడ్లీ, దాంట్లో చట్నీ, మళ్ళీ అల్లపు చట్నీ, పల్లీ చట్నీ, వేరుశనగ కూడా చట్నీ, జీడిపప్పు చట్నీ అయితే మరీ బాగుంటుంది అనుకోండి, సాంబారు, దెబ్బ రొట్టి. మళ్ళీ కొంతమంది ఏంటో తెలుసా, ఎప్పుడు ఇడ్లీనా ఉప్మా కూడా చేయకూడదా? ఏది భాగవత పారాయణలో మళ్ళీ రోజు ఇడ్లీ అయినా ఒక్క ఇడ్లీ అయినా ఇడ్లీకి పక్కన ఉప్మా, ఉప్మాతో పాటు కాస్త దెబ్బ రొట్టి, అప్పుడప్పుడు పెసరట్టు ఉప్మా, మళ్ళీ పెసరట్లు కావు, ఆ మాత్రం పెసరట్టు, ఆ మాత్రం ఉప్మా, దాంట్లోకి సాంబారు ఉంటే బాగుంటుంది, మాగాయ, దెబ్బకాయ, ఇళ్లలో పార్సిల్ చేసి ఇస్తుంటారు కదా అవి, అవి కాక చట్నీలు, సాంబార్లు ఇవన్నీ వేసుకుంటే పారాయణమా? పారణం, అది పారణం తప్ప పారాయణం కాదు. కాబట్టి హవిష్యాన్నం ఒక పూట తినాలి. ఎంత తినాలో తెలిసినా 3 ఉద్ధరణలు మాత్రమే తినాలట. మళ్ళీ ఉద్ధరణ అంటే 3 ఉద్ధరణలు తినమన్నాం కదా అని అంత గరిటి చేయించుకోవడం కాదు, మళ్ళీ చట్టం అంత గరిటి చేయించుకుని ఇదే ఉద్ధరణ అండి అంటే ఉద్ధరింపబడవరు, ఉత్తు హరింపబడతావు. ఉద్ధరణ అంటే అందులో 6 పెసగింజలు గాని పెసలు గాని లేక 6 మిరపగింజలు మాత్రమే పట్టే ఉద్ధరణితో తినాలట. అటువంటివి 3 ఉద్ధరణులతో ప్రసాదం తినాలట. ఏం ఉపవాసం ఉంటుంది అది? ఉపవాసం అంటే లేకపోతే అధిక వాసం అవుతుంది. అలాంటి 3 ఉద్ధరణులు మధ్యాహ్నం మాత్రమే తినాలి, ఇక రాత్రికి ఎందరకూడదు. పాలు తాగచ్చండి. మళ్ళీ పాలు ఎందుకు తెలుసినా అని అడగరే, ఉగ్గు గిన్నెడు. మీ పిల్లలు ఉగ్గు గిన్నెలు కాదు. మళ్ళీ మొన్న ఆవిడ చేసింది నాడు ఉగ్గు గిన్నె అంటే ఏంటంటే అదేదో పప్పు పోయడానికి తెచ్చే పాత్ర తెచ్చింది. ఇదే మా ఉగ్గు గిన్నె అండి, దీనిని పాలు తాగచ్చండి కాత్యాయని వ్రతానికి. కానీ రెండు కొండలు తెచ్చుకోలేదు. ఉగ్గు గిన్నె అంటే ఉగ్గు గిన్నె, అన్ని పాలు రాత్రికి తాగాలి. ఇలా ఉంటూ నెలలాళ్ళు నేల మీద పడుకుని అమ్మవారినే తలుచుకోవాలి రోజు. కాత్యాయని కాత్యాయని అనుకోవాలట. ఎవరు తమకి భర్త కావాలో ఆ భర్త రూపాన్ని కూడా ఊహించుకోవచ్చుట. కొంచెం మంచివాడు భర్త కావాలి, వాడు ఎలా అందంగా ఉండాలి పద్మాకర్ గారిలాగా, వాడి కాస్త అంత బాగా డబ్బున్న వాడు అయ్యి ఉండాలి, కాస్త వాడు చదువు ఉన్నవాడు ఉండాలి, ఇలా ఏవో లక్షణాలు ఉంటాయి. ఊహించుకుని వ్రతం చేస్తే మంచి భర్త లభిస్తాడు. అప్పటికే పెళ్ళైన వాళ్ళు కనుక ఈ వ్రతం చేస్తే భార్యాభర్తలు ఇద్దరూ చేసుకోవచ్చు, భార్యాభర్తల మధ్యలో ఐకమత్యం వస్తుంది. చాలా గొప్పది ఆ వ్రతం. అటువంటి వ్రతాన్ని ఇప్పుడు గోపికలు కృష్ణుడు తమకి భర్త కావాలి అని చెయ్యడం మొదలెట్టారు. అద్భుతమైన వ్రతం. ఆ వ్రత విశేష ఘట్టాలు రేపు మళ్ళీ 5వ రోజు కార్యక్రమంలో ముచ్చటించుకుందాం.